ధ్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరం దుశ్రుతిభిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోహుగళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురుహో రసికాః భువి భావుకాః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ. నది లాంటిది గంగానదికి ఆ ఒడ్డైన ఒకటే ఈ ఒడ్డైన ఒకటే. అలాగే భాగవతంలో ప్రతి అణువు చాలా గొప్పది. అందులో కొన్ని కొన్ని భాగవత ఘట్టాలు కొంచెం మధురంగా ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో విహరిస్తూ విహరిస్తూ ఒకనాడు అన్నగారితో పిల్లలతో మంచి ఉద్యానమునము వలే కనపడుతున్న తోట వలే కనపడుతున్న ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అడవుల్లో కూడా కొన్ని ప్రాంతాలు ముచ్చటగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు భయంకరంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనం అడుగు పెడితే ఎందుకో తెలియని జడుపు వస్తుంది, భీతి కలుగుతుంది. అంటే ఆ ప్రాంతం నట్టడవి, కేకారణ్యం, క్రూర మృగాలకి నిలయం. అదే కొన్ని ప్రాంతాలు అయితే ఎలా ఉంటాయి, అక్కడికి అడుగు పెడితే ఆహ్లాదం కలుగుతుంది, మంచి మంచి పూల మొక్కలు ఉంటాయి. ఆ ప్రాంతంలో కోకిలలు మొదలైనటువంటివి కుహు కుహని కూస్తూ ఉంటాయి. అటువంటి దివ్య ప్రాంతాలు కూడా ఎప్పుడు అడవుల్లో ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఉన్నది బృందావనంలో, అది ఎప్పుడూ వసంత ఋతువుతో ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు పిల్లల్ని కూర్చోబెట్టి అన్నగారిని ఒక బండరాతి మీద కూర్చోబెట్టాడు. శాస్త్ర ప్రకారం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి అని ఒక నియమం. పరమాత్ముడు కృష్ణుడు అయినా బలరాముడు అన్నగారుగా పుట్టాడు కనుక అన్నగారిని ఒక రాతి మీద కూర్చోబెట్టి కాళ్ళు నొక్కాడు. సమస్త లోకాలకి అభయం ఇచ్చే పరమాత్ముడు తన పానుపు కాళ్ళు నొక్కాడు. సేవ చేయటానికి పరమాత్మ ఎప్పుడు సంకోచించడు. ఈ మధ్యన ఓ మూఢుడు మా దేవుణ్ణి పనివాడు అంటావా అన్నాడు. దేవుడు పనివాడు ఏంటండి? దేవుడు ఎప్పుడు పనివాళ్ళకు కూడా పనివాడు అవుతాడు. ఆయన సేవకుడు అవుతాడు. ఆయన ఏమని పేరు చెప్పు? ఆయనకి సేవక సేవకుడట. అంత పరమాత్మ కరుణ ఇంకెక్కడ ఉండదు. ఆయన నిత్యం తన భక్తులను రక్షించడానికి ఎన్ని రకాల సేవలు చేస్తాడో లెక్కే లేదు. చెప్పాను కదా మీకు, భగవంతుడికి దగ్గరైనా లేకపోతే గురువులకి దగ్గరైనా చనువు ఏర్పడుతుంది. ఈ చనువు వల్ల ఏమవుతుందట? ఓ పిచ్చి ఏర్పడుతుంది. ఆయన లేకపోతే మేము ఉండమా, మేము లేకపోతే ఆయనకి బతుకెక్కడా అనుకుంటాంట. వెనకటికి శంకరాచార్యులు వారి శిష్యులు, ఓ శిష్యుడు ఏమనుకున్నాడు, గురువుగారికి మేము సేవ చేశాం కాబట్టి ఆయనకి అప్లిఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఆయన పైకి వచ్చాడు, లేకపోతే మేము లేకపోతే ఆయన మొహానికి ఏముంది కీర్తి అన్నట్ట. గరుత్మంతుడికి వచ్చింది అహంకారం. గరుత్మంతుడు అంతటి వాడు. ఒక రోజున ఇంద్రుడు విష్ణువు కూర్చునుండగా ఈ విష్ణువు ఎంత, ఆయన బతుకెంత, ఆయన ఎక్కడికైనా నేను మోసుకెడుతున్నాను, నేను లేకపోతే విష్ణువుకి పేరు ఎక్కడుంది, ప్రయాణం ఎక్కడుంది అన్నట్ట. గరుత్మంతుడు వీపు మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళకపోతే విష్ణువు ఎక్కడికి వెళ్ళలేడన్నాడండి ఆయన. కాబట్టి ఆయన అటు ఇటు మోసుకెడుతున్నాను, ఆయనకి అప్లిఫ్ట్ ఇప్పిచ్చా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అయితే గరుడా నీవు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేనా అంటే ఎక్కడికెడతావు స్వామి అన్నట్ట. ఇలా రా నాయన అన్నాడు. గరుత్మంతుడు దగ్గరికి వచ్చాడు. నన్ను నువ్వే మోస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతున్నాను, నన్ను మోస్తున్నావా నువ్వు అన్నాడు. అదేమిటి స్వామి, 100 సార్లు అడుగుతావు, 100 సార్లు అడిగినా ఒక్కసారైనా ఓటే. ఈ గరుత్మంతుడితో ఓసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, 100 సార్లు చెప్తే ఓసారి చెప్పినట్టే అన్నట్ట. ఓహో, అయితే నన్ను మోస్తున్నావు అన్నమాట, దగ్గరికి రా, ఇంకొంచెం దగ్గరికి రా అన్నట్ట. ఆయన మరీ దగ్గరికి రాగానే ఈ చిటికిన వేలు గోరు, ఎడమ చేతి చిటికిన వేలు గోరు వీపు మీద పెట్టేలా నొక్కు నొక్కాడు. దాంతో గరుత్మంతుడు, అప్పుడప్పుడు మనకి టిఫిన్లో చపాతీ పెడతారు సార్, అలా అతుక్కుపోతుంది, ఉండలా ఉంటుంది ముందు చపాతీ పిండి, ఏం చేస్తారు, ఉండ ఉండ గుండ్రంగా ఉందనుకున్న సమయంలో అప్పడాలకర పెట్టేలా నొక్కగానే ఉండ కాస్త అలా అయిపోతుంది అతుక్కుపోయి. చపాతీ పిండిని అప్పడం కిందో లేకపోతే చపాతీ కిందో నొక్కేస్తే ఒత్తేస్తే ఎలాగా పల్చగా అయిపోతుందో నొక్కుకుపోతుందో అలా గరుత్మంతుడు నేలకు నొక్కుకుపోయి కిక్కు కిక్కు అన్నం మొదలెట్టాడు. నెత్తురు కొక్కుకున్నాడు, ఊపిరి ఆగిపోయింది. ఇంత చేసి స్వామివారు నొక్కింది 1 నిమిషమే. తర్వాత మెల్లిగా గరుత్మంతుడు అలా నోరు వెళ్ళబెట్టి ముక్కులు బయటికి పెట్టి స్వామి స్వామి అన్నాడు. ఏమి ఏమి అన్నాడు స్వామి. ఏమి ఏమి అని 2 వారాలు అడిగేలోపు నేను వెళ్ళిపోయేటట్టున్నాను స్వామి, ఆ చిటికిన వేలు గోరు తీస్తే నేను బతుకుతాను, లేకపోతే ఇక బతకనన్నట్ట. స్వామివారు జాలితో పైకి ఎత్తాడు. ఎత్తాక గరుత్మంతుడికి 1 గంట పట్టింది, ఏది అప్పడంగా ఉన్నవాడు మళ్ళీ పూర్ణ బింబం కావడానికి, పిండి అవ్వడానికి, ముద్దవడానికి. అతి కష్టం మీద రెక్కలు సవరించుకుని ముక్కు సవరించుకుని లేచి కూర్చుని స్వామి కాళ్ళ మీద తలపెట్టి ఏడ్చాడు. ప్రభు అన్నట్ట. ఏం గరుడా, మళ్ళీ ఇంకోసారి నన్ను వస్తావా అన్నాడు ఆయన. ఎందుకు బాబు, చచ్చిన పావును మళ్ళీ చంపుతావు, నీ అనుగ్రహముతో నీవు కావాలని నీ బరువుని తగ్గించుకోకపోతే, నువ్వు స్వల్పముగా మారకపోతే నా అలాంటి వాడు నిన్ను వేయగలుగుతాడా? భువన బ్రహ్మాండములు కడుపులో పెట్టుకున్న పరమాత్ముడి ఈ లింగయ్య బాబులు జంగయ్య దగ్గరికి వెళ్ళి, జంగయ్య గారండి జంగయ్య గారండి ఈ 2 లక్షలు మీ చేతిలో పెడుతున్నాను, ఏలూరు పట్టుకొచ్చేవాడి అంటే ఇస్తాడా? వాడు ఎవడో మనకు తెలియదు, అవునా? కాబట్టి ఎందుకు మనం లింగయ్య గారిని నమ్మి లక్షిస్తున్నాం అంటే లింగయ్య గారితో మనకి పరిచయం ఉంది, మామూలు పరిచయం కాదు, పూర్తిగా విశ్వాసం ఉంది. ఈయన చేతిలో ఒక వస్తువు పెడితే ఆ వస్తువు మనకు వస్తుందనే నమ్మకం ఉంది. అలాంటి విశ్వాసమును పరిచయమును మచ్చిక అంటారు. అటువంటి చోట ఉండాలట, ఎక్కడ పడితే అక్కడ ఉండలేము మనం. పరిచయం లేని చోట, ఆత్మీయత లేని చోట ఉండలేము. అలాగే అనుమానము కలిగిన చోట, ఒక్కసారి ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చిందనుకోండి, ఈ వ్యక్తి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, వీడు కొంప ముంచుతాడు, ఇక వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి అనే అనుమానం మనకు వచ్చిందా, ఇంకా వ్యక్తి దగ్గర మనం పూర్వంలో ఉండలేము. అందుకే మన మీద అవతల వాడికి అనుమానము కలుగని రీతిలో ప్రవర్తించాలి, లేకపోతే ఒక్కసారి నమ్మకం పోతే ఇంకేముంది? నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి, నీకెంతో చనువిస్తే నిత్యం పక్కన కూర్చోబెట్టుకుంటే నన్నేం వస్తున్నానని అహంకరిస్తావా, జాగ్రత్త అన్నాడు ఆయన. అప్పటి నుంచి మళ్ళీ గరుత్మంతుడు జీవితంలో అహంకరిస్తే ఉడుతూ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అతి పరిచయాత్ అవజ్ఞ, ఎక్కువ పరిచయం కలిగితే సులకన భావం ఏర్పడుతుంది. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఈ కలియుగంలో, ఆయన కనబడడం మొదలెడితే మీరు ఏం చేస్తారు రేపటి నుంచి ఆయన రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మొదలెడతారు. దేవుడే అండి ఆయన మొహం, దేవుడికి గుడి మేము కట్టామండి, నేను లేకపోతే దేవుడు లేడండోయ్ అంటాడు ఈ జీవుడు. అందుకే భగవంతుడు కలియుగంలో ఎవరికీ దర్శనం ఇవ్వడం లేదు. చివరికి మాకు కూడా అదే స్థితి కలిగిస్తున్నారు కొంతమంది. ఎందుకని, 2 రోజులు నాతో పాటు రానిచ్చా అనుకోండి, 3వ వచ్చి అసలు మేము లేకపోతే పద్మాకర్ గారు ఎక్కడ మేరండి ఆయన మొహం, నేను ఆయనకి ఎంత లిఫ్ట్ ఇచ్చానండి అంటాడు వీడు. ఇది ఒక అజ్ఞానం. కానీ బలరాముడు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక్కనాడు కూడా కృష్ణుడు తనకి దండం పెట్టాడు కదా అని కృష్ణుణ్ణి సామాన్యుడి కింద చూడలేదు. లౌకికాచారమును అనుసరించి కృష్ణుడు అందరూ ఉన్నప్పుడు అన్నని పూజించేవాడు, అది ఆయన గొప్పతనం. సేవక జనమందారుడు ఆయన. కానీ కృష్ణుడు నా కాళ్ళకి నమస్కరించాడు, నా కాళ్ళకి పువ్వులు పెట్టి పూజించాడు, నన్ను గంధమిచ్చి అనుగ్రహించాడు అని ఒక్కనాడు కూడా బలరాముడు కృష్ణుడిని స్తంభుడి కింద చూడలేదు. మానసికంగా వాసుదేవుడు అనుకున్నాడు, అసలు ఎంత గొప్ప బంధం అండి అది, చాలా కష్టం కదా భగవంతుడి చేత పూజ అందుకోవాలి, అందుకుంటూ కూడా మళ్ళీ లోపల ఆయన భగవంతుడని పూజించాలి, దానికి చాలా గొప్ప ఇంద్రియ నిగ్రహం సంయమనం ఉండాలి. మళ్ళీ ఒకసారి మనసులో ఆలోచించండి మీరు, పూజ పొందేవాడు సేవకుడు, ఆయనకి పానుపు, పూజ చేస్తున్నవాడు సమస్త లోకేశ్వరుడు, లోకేశ్వరుడు పూజ చేస్తూ ఉంటే రవ్వంత కూడా విర్రవేగరాదు. పైపెచ్చు మనస్సులో ఏమనుకోవాలి, సమస్త లోకేశ్వర ఏమిటి నీ కరుణ, నా కాళ్ళకి గంధం పోస్తావా, నా కాళ్ళ మీద పువ్వులేసి పూజ చేస్తున్నావా అని మనస్సులో ధ్యానం చేయాలి. ఆయనో నిరహంకారుడు, పరమాత్మకి అసలు అహంకారం ఎప్పుడూ ఉండదు కనుక సేవకుడు అవుతున్నాడు. పైపెచ్చు మాత్రం అన్నయ్య నువ్వు లోకపూజ్యుడివి, అన్నగారు తండ్రితో సమానం అంటున్నాడు గురువుగారు జగద్గురువు. ఈ లోపల మాత్రం నా మొహానికి నీకు అన్నయ్యనా, నేనెంత నా బతుకెంత, నేను అన్నని కాదు పిన్నని, నువ్వే అందరికీ అన్నవు అని లోపల ఊహించాలి. లోపలేమో పూజించాలి, పైకి సేవ అందుకోవాలి. ఈ ఘట్టం వంటి ఘట్టం ఎక్కడనో ఉంటుందా? అన్నయ్య గారిని ఇప్పుడు బండ మీద కూర్చోబెట్టి అడవిలో ఉన్న పువ్వులు పాదాల మీద వేసి పూజించి, అన్నా ఈ చెట్లు ఎంత అదృష్టం చేసుకున్నాయి అన్నాడు ఆయన. శాఖా పుష్ప ఫల ప్రభారణతలై, శాఖా పుష్ప ఫల ప్రభారణతలై చర్చించి ఓ దేవ మా శాఖిత్వం బుహరింపు మంచు సుఖ భాషం నీకెరింగింపుచు, శాఖాహస్తములం ప్రసూన ఫలముల్ చక్కన్ సమర్పింపుచున్, శాఖిశ్రేణులు నీ పదాబ్జములకు ఓజన్ మృక్కెడిల్ చూచితే. అన్నా బలరామ, ఈ చెట్లు పూర్వజన్మలో తపస్సు చేసి చెట్లుగా మారాయి. ఎందుకని, అడవిలో చాలా చెట్లుంటాయి కానీ ఆ చెట్ల పువ్వులన్నీ నేల మీద రాలిపోతూ ఉంటాయి. అడవిలో చెట్లకున్న పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు నేలకైనా రాలిపోతాయి, ఏ కోతులో తింటాయి లేదా పక్షులు తింటాయి. ఇలా ఇతరులకు ఉపయోగపడే చెట్లు చాలా ఉన్నాయి. నీకు తమ కొమ్మలనే చేతులతో నీకు అందిస్తున్నాయి. నీ పదాబ్జములకు ఓజన్ మృక్కెడిన్, నీ పాదపద్మములకు భక్తితో మొక్కుతున్నాయి. బలరామ, ఈ చెట్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా. ఎక్కడో అడవిలో కదిలి కదలకుండా పడుండేటటువంటి ఈ చెట్లు, ఇన్నాళ్ళు పెరిగిన ఈ చెట్లు తమ పువ్వులు పళ్ళు కొమ్మలు చాచి నీకు సమర్పించి నిన్ను పూజిస్తున్నాయి. పూజిస్తూ ఏమంటున్నాయి, ఓ బలరామ, మేం మహాపాపం చేసి చెట్లుగా పుట్టాం, అడవిలో మానులమై పుట్టాం, మాకు ఈ జన్మలోనే ముక్తి కావాలి, కదలకుండా పడున్న మా దగ్గరకు నువ్వు వచ్చావు, మమ్మల్ని అనుగ్రహించు, మా దగ్గరున్న సంపదల్లా పువ్వులు పళ్ళే, ఈ పువ్వులు పళ్ళు నీకు ఇస్తున్నాం గనక వీటిని స్వీకరించి మాకు ముక్తి ఇ అని పలుకుతున్నాయి. ఇక్కడుందో టెక్నిక్ చూడండి, చేతులతో పువ్వులు పళ్ళు ఇవ్వాలి. చెట్లకి చేతులు ఏమని చెప్పాము ఇప్పుడు, కొమ్మలు. కానీ ఇప్పుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి మరి, ఏమయ్యా మా పువ్వులు తీసుకో, మా పళ్ళు తీసుకో, మాకు ఈ వృక్షత్వం నుంచి విముక్తి కలిగించి మోక్షం ఇయ్యి, వృక్షాలకి మోక్షమిచ్చి కటాక్షించు అంటున్నాయి. అనాలంటే మాట్లాడాలి, మాట్లాడాలంటే చెట్లు ఎలా మాట్లాడతాయి, చెట్ల మీద చిలుకలు ఉన్నాయట, సుఖభాషం నీకెరింగింపుచున్. ఆ చిలుకల కోతలతో తమ భాషను నీకు చెబుతున్నాయి. నిజానికి ఆ చెట్ల మీద ఉన్న చిలుకలు కూస్తున్నాయి, చిలుకలు కుయ్ కుయ్ అంటున్నాయి. ఆ చిలుకలు కిలకిలా రవాలు చేస్తున్నాయే, అవి కిలకిలలు కావు, నీకు అర్జీ పెట్టుకున్నాయి, దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ విధంగా సుఖభాషతో ఎరిగిస్తున్నాయి అని శ్రీకృష్ణుడు బలరాముడికి చెట్ల యొక్క గోడు చెప్పాడు, వాటిని అనుగ్రహిస్తావా అన్నాడు. ఆనాడు సుఖభాష, ఇప్పుడు అభినవ సుఖభాష. ఈ స్థలం సుఖస్థలం. సుఖస్థలంలో ఈ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. భాగవతంలో ఇలాంటి అనేక లీలలు అన్ని వేళలా చెప్పుకోలేము, ఇక్కడే చెప్పుకోగలుగుతాం. ఈ పద్యం భాగవతం దశమస్కంధంలో పోతరు గారు భక్తితో రాశాడు. మీరు కూడా ఇలాంటి పద్యాలు కంఠస్థం చేయండి. శాఖ పుష్ప ఫల ప్రభార నతలై చర్చించి ఓ దేవ మా శాఖిత్వంబు హరింపు మంచు, సుఖభాషం నీకెరింగింపుచున్, శాఖాహస్తములన్ ప్రసూన ఫలముల్ సక్కన్ సమర్పింపుచున్, శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మృక్కెడిన్ సూచితే. అనగానే బలరాముడు నవ్వుకున్నట్ట, వాటికి మోక్షమిమ్మని నన్ను కోరతావా, వాటికి మోక్షమిచ్చే శక్తి నీది, నా దగ్గరే ఉంది అని మనసులో, కృష్ణ నీ సంకల్పం వృధా కాదు, అంటే నువ్వు నాకు చెబుతున్నావు కానీ లోపల సంకల్పం ఎవరిది, నీది. కాబట్టి నువ్వు ఏదంటే అదే అవుతుంది. ఈ వృక్షాలకి అసలు నీ స్పర్శ వల్లే మోక్షం వచ్చింది. ఇప్పుడు నిజానికి పువ్వులు పళ్ళు పట్టుకొచ్చింది కృష్ణుడే కదా, ఆ చిలుకల దగ్గరికి వెళ్ళింది కృష్ణుడే కదా. కాబట్టి నీ స్పర్శతో నీవు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడంతో వాటికి ఎప్పుడో మోక్షం వచ్చింది. ప్రస్తుతానికి ఇలా చెట్ల కింద ఉన్నాయి, ఈ చెట్లు కొంతకాలానికి నీ దగ్గరకు వచ్చి బ్రహ్మానందం పొందుతాయన్నాడు ఆయన. ఇలా బృందావనంలో తిరుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడు పైనుంచి చూచి ఏమనుకున్నారో తెలుసా, ఆహా పరమాత్మ ఎంత విచిత్రమైనది నీ లీల, ఎంత గింజుకున్నా మునులకు కనబడని నువ్వు ఈ గొల్లపిల్లలతో కలిసి ఆడుకుంటున్నావు, వాళ్ళెంత పుణ్యం చేసుకున్నారో, వాళ్ళు పూర్వజన్మ సుకృత పరిపాకం కదా అది. వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార వీధులందు పణిరాజ శయ్యపై పవళి చుసుఖభోగి పల్లవ శయ్యల పవళి గురుయోగి మానస గుహల గ్రోమరు మేటి గ్రోమరు నద్రీంద్ర గుహల ఇల్దు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు ఆభీరజనులతోడ పెనగిడయ్యు యాగభాగ చెయ్యములాహరిల్చు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరిల్చు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుల నీడ ఆశ్రయించు. ఉపనిషత్ వీధుల్లో విహరిస్తాడు పరమాత్మ. వేదములు ఆయన్ని వర్ణిస్తూ ఉంటే ఆ వేదముల యొక్క సారమే ఒక లోకంగా భావించి అందులో తిరుగుతాడంటే వేదమంత్రముల యందు ఉండువాడు, వేదాంత వీధుల్లో విహరించేవాడు అటువంటి పరమాత్మ ఇవాళ అడవులలో తిరుగుతున్నాడు. ఎక్కడ వేదాంతం, ఎక్కడ కాంతారం, ఇవాళ అడవుల్లో తిరుగుతున్నాడు పిల్లలతో కలిసి. ఎవరైనా మహాతపస్సు చేస్తే అలా తపస్సు చేసిన యోగుల యొక్క హృదయములలో విహరిస్తాడు ఆయన. యోగుల యొక్క హృదయాన్ని హృదయ గుహ అంటారు. మనందరి యొక్క హృదయము కూడా ఏమని పిలువబడుతుంది, దహరాకాశము అని పిలువబడుతుంది, లేక హృదయ గుహ. ఈ హృదయ గుహలో పరమాత్మ ఉండాలంటే భక్తితో పరవశించిపోతూ కళ్ళు మూసుకుని ఆయన్నే ధ్యానం చేయాలి, ఆయన కథలే వినాలి. ఇక్కడ మాత్రం గురువు ఎలా చెబితే అలా నడుచుకోవాలి. మళ్ళీ అంతా విని గురువుగారు ఇలా చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పట్లో కుదరదండి, తర్వాత కుదురుతుంది అంటే ఆయన వచ్చి గుహలో చేరడం అన్నీ వింటారట కొంతమంది, కానీ మేము ఇలాగే చేస్తామంటారు. అప్పుడు ఆ పరమాత్మ హృదయం అనేటటువంటి కుహరంలో గుహలో చేరడం గురుభక్తితో అందరికీ విశ్రాంతినిస్తాడు ఆయన. చిట్ట చివరికి కైవల్యమిచ్చి ఆనందమిచ్చి రక్షించే పరమాత్మ ఆయన. ఇవాళ అలిసిపోయినట్టు నటించి అడవిలో చెట్ల కింద చెట్ల నీడలో చెట్టు వేరు తలగడగా పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఇది చూసిన దేవతలు ఆయన లీలలకు ఆశ్చర్యపోయి పైనుంచి అలా పూలవర్షం కురిపించి స్తోత్రం చేస్తూనే ఉన్నారు. ఇంతలో ఏం జరిగింది, ఆవులన్నీ దూరంగా పారిపోయాయి. ఆవులు అలా వెళ్ళిపోగానే పిల్లలు అన్నారు, కృష్ణ కృష్ణ ఈ ఆవులు మన మాట వింటలేదు పారిపోతున్నాయి, ఎలాగా వాటిని పిలవడం అన్నట్ట. బాగుంది, ఏం పద్మాగర్ గారు పురాణం చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది కొంచెం లేటుగా రావట్లేదా, ఆవుల్లాగా పారిపోవట్లేదా, లేట్ అయితేనే రావట్లేదా, అలాగే అవి కూడా లేట్ అయినా వస్తాయి అన్నాడు ఆయన. అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి మీరు, అలా అన్నానేంటి నేను మరి అంటే, కొంతమంది ఎవరన్నా దూరంగా వెళ్ళి లేటుగా వస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఇది మాయో నిజమో తెలియదు కానీ, బ్రహ్మ మాయో తెలియదు కానీ, ఈ దిక్మాలు కూడా ఇది ఉంటుంది ఎక్కడైనా. ఎంత గురుభక్తి కలిగినా గురువు గారు వచ్చి పురాణం మొదలు పెట్టాక వద్దాంలే నా బయట కూర్చుంటారు, కొంచెం 10 మినిట్స్ అయ్యాక వద్దాం అనుకుంటారు. ఈ 10 మినిట్స్లో అవ్వాల్సిన ఘట్టాలు అయిపోతూ ఉంటాయి. అలా ఎవరైనా ఉంటే కొంచెం చెయ్యొద్దండి, ఎత్తాం. ఇందాక వైకుంఠం అంటే చెయ్యొత్తుతాం కానీ మీలో ఎవరైనా పొరపాటు చేశారంటే పొరపాటును చెయ్యొత్తరు. ఇంతెందుకు, ప్రవచనానికి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల కృష్ణుడికి ఒక ఆనందం కలుగుతున్నట్లండి, అందుకని వాళ్ళకి పేర్లు పెడతాట ఆయన. ఆవులన్నీ దూరంగా వెళ్ళిపోయాయి. అందుకని పిల్లలు ఆవులు పారిపోతున్నాయంటే పర్వాలేదు ఎక్కడికెడతాయి, నేను పిలిస్తే వస్తాయి అన్నాడు ఆయన. ఆవులకు ఒక నియమం ఉంది, ఎవరు పిలిచినా రాకపోయినా ఒక కృష్ణుడు పిలిస్తే మాత్రం అవి వచ్చి తీరతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు దూరంగా వెళ్ళిపోయిన వాటి మీద ఒక ప్రేమ పెట్టుకుని వాటిని దగ్గరికి తీసుకుంటాడు. అలా తీసుకునే కృష్ణుడు ఈ ఆవులు ఎంత దూరం వెళ్ళినా వాటిని రప్పించరా అన్నట్ట, రప్పించు కృష్ణ అన్నారు పిల్లలు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, వాటిని పిలిచాడు. కృష్ణుడు ఆవులన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆవులకి ఏం పేర్లు ఉంటాయి, మనం అంటే మనుషులం కాబట్టి పేర్లు పెట్టుకుంటాం, కానీ ఆవులకు కూడా పేర్లు పెట్టాడు ఆయన. ఒక ఆవుకి మహాలక్ష్మి అని పేరెట్టాడు, ఒక ఆవిడికి గౌతమి అని పేరెట్టాడు, ఒక ఆవిడికి గంగా అని పేరెట్టాడు, భగీరథ రాజతనయ అన్నాడు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, పార్వతి, భారతీదేవి, ధరిత్రి, మందాకిని, సురభి, సర్వమంగళ, ఇలా ఆవులకి రకరకాల పేర్లు పెట్టాడు కృష్ణుడు సమయ సందర్భాలను బట్టి. ఈ పేర్లతోటి ఆవుల్ని పిలవగానే ఎక్కడెక్కడో ఉన్న ఆవులు ఏ ఆవు పేరు పెట్టాయని పిలిస్తే ఆవు పరిగెత్తుకొచ్చేదిట. మనం దిక్కుమాల కుక్కలకి టామీ అనగానే ఏమేమి రావడంలా, అటువంటిది ఎంతో పవిత్రమైన గోవులు ఆయన పిలవగానే రాకుండా ఎలా ఉంటాయి.